నమస్కారం. డయాబెటీస్ టైప్ 2లో మొట్టమొదటిగా చేయవలసిన చికిత్స జీవనశైలి మార్పులు. ఇది ఆహార నియమాలు, వ్యాయామం, ఇతర అలవాట్లు కొన్ని మార్చుకోవటం, ఈ రకంగా విభజించవచ్చు. ఈరోజు ఆహార నియమాల గురించి మాట్లాడుకుందాం. మొదటిసారి షుగర్ వచ్చిందని తెలిసిన తర్వాత ఎవరికైనా కొంత బాధ, ఆందోళన, నిరుత్సాహం తప్పదు. నా అనుభవంలో కొంతమంది ఎంతో నిర్లిప్తంగా ఉండగలిగిన వాడు కనిపిస్తే, కొంతమంది ఎంతో షాక్ తిని ఎమోషనల్గా బాధపడేవాడు కనిపిస్తుంటారు. డయాబెటీస్ నాకెందుకు వచ్చింది, ఇంక జీవితం ముగిసిపోయిందా అన్నట్లు బాధపడేవాడు కొంతమంది అయితే, ఏమీ తినకూడదా, ఇక ఎప్పటికీ ఇంతేనా అని దిగులు పెట్టుకునేవాడు కొంతమంది, ఏవేవో ఊహించుకుని ఇలా బాధపడి అందరినీ బాధ పెట్టేవాడు కొంతమంది అయితే, ఏముంది షుగర్ మా ఇంట్లో అందరికీ ఉంది, ఇది ఈ రోజుల్లో అందరికీ ఉన్నదే కదా, స్వీట్లు మానేసి ఒక పూట చపాతీలు తినడం మొదలు పెడితే అదే తగ్గిపోతుంది అని అసలు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది. అసలు దాన్ని పట్టించుకోకుండా ఉండి ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి చెకప్ చేయించుకునేవాడు కొంతమంది. నా ఉద్దేశంలో ఈ అతి భయంకరమైన, అతి భయపడి ఎక్కువ విచారించే మనస్తత్వము ప్రమాదమే. ఏమీ పట్టించుకోకుండా, పరీక్షలు చేసుకోకుండా ఆహార నియమాలు పాటించని మనస్తత్వం, ఈ 2 రకాల మనస్తత్వాలు ప్రమాదమే. ఎక్కువగా భయపడి ప్రతి నిమిషం ఏది తినాలో, ఏది తినకూడదు అనుకుంటూ ఇంట్లో వాళ్ళని హడలగొడుతూ ఉండటం ఎంత మంచిది కాదు. అసలు ఏమీ భయం లేకుండా ఆ జబ్బును పట్టించుకోకుండా ట్రీట్మెంట్కి అశ్రద్ధ చూపించడం కూడా అంత ప్రమాదమే. మొదట మన ఆదర్శ బరువు, ఐడియల్ బాడీ వెయిట్, కిందసారి చెప్పినట్టుగా మన హైట్ అంటే ఆ వ్యక్తి యొక్క పొడుగును బట్టి ఉండవలసిన బరువు చూసుకోవాలి. దానికోసం డాక్టరు ఆ రోగి యొక్క ఎత్తు, బరువు, పొట్ట దగ్గర కొలత, పెరుగుదల కొలత తీసుకోవాలి. ఎవరి ఎత్తుకు తగిన బరువుకి ఐడియల్ బాడీ వెయిట్ తగ్గడానికి కృషి చేయాలి. ఒకవేళ బరువు తగ్గితే పెరగడానికి కూడా కృషి చేయొచ్చు. బిఎంఐ అంటే ఇదివరకు నేను చెప్పాను, బరువు కిలోలలో బరువు డివైడెడ్ బై మీటర్లలో పొడుగు ఇంటూ పొడుగు. ఈ బిఎంఐ 18 నుంచి 25 మధ్య ఉండాలి. ఆసియా దేశస్తుల్లో బిఎంఐ 23 ఉంటే చాలంటున్నారు. బిఎంఐ కొరత వేయటం చిన్న క్యాలిక్యులేటర్తో చూసుకోవాలి, లేదా హైట్ అంటే వెయిట్ ఇన్ కిలోస్ డివైడెడ్ బై హైట్ ఇన్ స్క్వేర్స్ అది చూసుకుంటే తెలుస్తుంది. ఇది కాక బిఎంఐ పట్టికలు మనకు దొరుకుతాయి. బిఎంఐ సాధారణంగా 23 నుంచి 25 దాకా ఉంటే అధిక బరువు, 25 దాటితే ట్రీట్మెంట్ చేయాలని అంటున్నారు. ఇది కాకుండా మొదటి విజిట్లో వ్యాధి గురించి, కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, వృత్తి మొదలైనవి వైద్యుడు నోట్ చేసుకోవాలి. శరీరాన్ని అంతా పరీక్ష చేసుకోవాలి. ఏమైనా కురుపులు, గడ్డలు, చర్మ వ్యాధులు ఉన్నాయో పరీక్షించుకోవాలి. ఇది కాక ల్యాబొరేటరీ పరీక్షలు, వర్కప్ అంటాం, అన్ని రకాలు చేయించుకోవాలి. అంటే డయాబెటీస్ వ్యాధికి సంబంధించినవి, గుండెకి సంబంధించిన ఈసీజీ, ఛాతీ, ఎక్స్రే తప్పనిసరి. ఇది ఒక ప్రారంభ బేస్ లైన్ రికార్డు కింద ఉపయోగపడతాయి. ఆహార నియమాలు. డయాబెటీస్ అనగానే ఆహారంలో మార్పులు రావాలని అందరికీ తెలిసిన విషయం. ఆహారంలో తప్పనిసరిగా మార్పులు చేయవలసిన వ్యాధుల్లో డయాబెటీస్ మొదటిది. నిజానికి 30% డయాబెటీస్ రోగులకి ఆహారంలో మార్పులు శారీరక వ్యాయామం వల్లనే వాళ్ళ రక్తంలో గ్లూకోజ్ ప్రమాణాన్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అయితే డయాబెటీస్ అనగానే ఏమి తినకూడదు, అన్ని తినటం మానేదని భయపడటం కూడా అనవసరమే. బిజీగా ఉన్న డాక్టర్లు చాలామంది రోగికి ఆహారం గురించి పూర్తిగా వివరంగా చెప్పలేరు. అలాగే ప్రతి రోగికి సొంతంగానే కాక స్నేహితులు, ఇంటి పక్క వాళ్ళు, ఆర్ఎంపి డాక్టర్ల నుంచి మందుల షాపులో సేల్స్ మెన్ వరకు ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చేస్తుంటారు. నేను ఒకసారి చూశాను, ఒక డాక్టర్ గారు రాశారు, బంగాళదుంపలు అంటే ఆలుగడ్డలు, అన్నం, తీపి వస్తువులు, పళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా తినకూడదు. ఇలాంటి కఠోరమైన జనరల్ స్టేట్మెంట్ల వల్ల రోగి నిరుత్సాహపడటం సహజం. అలాగే సింపుల్గా అన్నం మానేసి చపాతీలు తిను, రోజు మెంతిపిండి నమిలి మింగేసేయి, వేపాకులు, కాకరకాయలు లేక వాటి రసం తాగు అనే సలహాలు కూడా రోగులు పాటిస్తుంటారు. షుగరు చక్కెర వల్ల వచ్చే జబ్బు కనుక చేదు వస్తువులు తింటే తగ్గుతుందని ఒక అభిప్రాయం ఉందని అనుకుంటాను. అందుకని ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి, ఎందుకు చేయాలి అనే అవగాహన డాక్టర్కి పేషెంట్కి ఇద్దరికీ అవసరం. ఇద్దరుకు చెప్పినట్టు శరీరానికి శక్తి రావడానికి గ్లూకోజ్ అవసరం. పూర్తిగా తిండి మానేసి ఉపవాసం ఉంటే షుగర్ తగ్గదు, గ్లూకోజ్ తగ్గిపోయి ఇంకా నీరసం ప్రమాదం రావచ్చు. కాబట్టి ఆహార నియమాలకి సూత్రాలు డయాబెటీస్ పేషెంటు తన ఐడియల్ బాడీ వెయిట్ అంటే తను ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అంటే మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ శక్తిని, శక్తి క్యాలరీల్లో కొలవబడుతుంది. అలా ఎక్కువ శక్తి ఇచ్చే క్యాలరీల్ని తగ్గించి వ్యాయామం చేసి బరువును తగ్గించుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ కానీ టైప్ 2 డయాబెటీస్లో కూడా ఉండవలసిన బరువు కంటే తక్కువ బరువు ఉన్నారనుకోండి, 10% ఎక్కువ క్యాలరీస్ బరువు ఇచ్చే ఆహారం తిని బరువుని పెంచుకోవాలి. అంటే తిండి తగ్గించడం అనేది ఒక సాధారణ సూత్రం కాదన్నమాటే కదా. బరువు తక్కువ ఉన్నవాళ్ళు, ఆదర్శ బరువుకి తక్కువగా ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ తిని బరువుని సమానంగా చేసుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ బరువుని తమ ఐడియల్ బాడీ వెయిట్ తగ్గించడానికి ప్రయత్నించుకోవాలి. తినగానే గ్లూకోజ్గా మారి రక్తంలో చక్కెర ప్రమాణాన్ని హఠాత్తుగా అధికం చేసే పదార్థాలు మాత్రం తప్పనిసరిగా మానేయాలి. ఇవి ఏంటి? అన్ని రకాల తిప్పి మిఠాయిలు, స్వీట్స్ చక్కెరతో చేసేవి, ఇవి కాక ఐస్ క్రీమ్, కేకులు, కోకో కోలా, థమ్స్అప్ లాంటి చక్కెర వేసిన పానీయాలు, మామిడి పళ్ళరసం, చెరుకు రసం ఇలాంటి పళ్ళరసాలు తగ్గానే శరీరంలో గ్లూకోజ్ ఒక్కసారి ఎక్కువైపోతుంది. దానివల్ల చక్కెర కంట్రోల్ తగ్గుతుంది. గ్లూకోజ్ టాక్సిసిటీ అంటారు. ఈ చక్కెర 300-400 ప్రమాణానికి పెరిగి రిసెప్టార్స్ని బ్లాక్ చేసి కోమాలోకి తీసుకుపోవచ్చు. అందుకని తినగానే గ్లూకోజ్ మారి రక్తంలో చక్కెర ప్రమాణాన్ని హఠాత్తుగా అధికం చేసే పదార్థాలు తప్పనిసరిగా మానేయాలి. కానీ మంచి కంట్రోల్ ఉన్న డయాబెటీస్ రోగి ఎప్పుడైనా జీవితంలో ముఖ్యమైన సమయాలలో, పెళ్ళిళ్ళు లేక పండగలు లేక ఎప్పుడో ఒక సంతోష సందర్భాలు కొంచెం తీపి తింటే అంత భయంకరమైన ప్రమాదం ఏమీ జరగకపోదు. అలా చెప్పేసినందువల్ల వాళ్ళకి నిరుత్సాహం తప్ప ఏదీ మిగలదు. సమీకృత ఆహారం తీసుకోవాలి, అంటే బ్యాలెన్స్డ్ డైట్. డయాబెటీస్ రోగి తినే ఆహారంలో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు మూడు ఉండాలి. విటమిన్స్, ఖనిజ లవణాలు ఉండాలి, పీచు పదార్థాలు కూడా ఉండాలి. మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ కనీసం 15% క్యాలరీస్ ఇచ్చేట్లుగా ఉండాలి. మాంసకృత్తులు తప్పనిసరిగా అతని బరువులో 1 కిలోకి 1 గ్రామ్ చొప్పున మాంసకృత్తులు ఉండాలి. అంటే ఒక పేషెంట్ 60 కిలోలు బరువు ఉంటే కనీసం 60 గ్రాముల ప్రోటీన్ తినాలి. 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి మనకు 4 కిలోకాలరీస్ వస్తుంది. అంటే కనీసం 50-60 గ్రాముల ప్రోటీన్ అనగా మాంసకృత్తులు శాకాహారం కానీ మాంసాహారంలో కానీ తినాలి. కొవ్వు పదార్థం 25% దాకా తీసుకోవచ్చు. ఇవి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అయి ఉండాలి. సో మిగిలిన 60-65% పిండి పదార్థాలు అంటే పీచు ఎక్కువగా ఉన్నవి, త్వరగా కరిగి చక్కెరగా మారినవి అయి ఉంటే సరిపోతుంది. ఇవి కాక అవసరమైన విటమిన్స్ B1, B6, B12, ఖనిజ లవణాలు, జింక్, క్రోమియం మొదలైనవి, ఫైబర్, పీచు పదార్థాలు తగిన మోతాదులో ఉండాలి. అంటే వెంటనే రక్తంలో కరిగి చక్కెరగా మారి షుగర్ని సడన్గా ఎక్కువ చేసే తీపి పదార్థాలు తప్ప మిగిలినవన్నీ డయాబెటిక్ రోగి తగ్గ మోతాదులో తీసుకోవచ్చు అన్నమాట. అంటే మామూలుగా కుటుంబంలో మిగిలిన వాళ్ళు తినే ఆహార పదార్థాలు అన్నీ తన బరువుకి అనుగుణంగా తీసుకోవచ్చు. ఒక తీపి పదార్థాలు బెల్లం, చక్కెర ఉన్నవి తప్ప. ఎంత తినాలి, ఎలా తినాలి? ఆహారం మన శరీరానికి ఇచ్చే శక్తిని క్యాలరీస్లో కొలుస్తారు. మనం తినే ప్రతి పదార్థానికి శక్తినిచ్చే గుణం ఉంది. ఈ శక్తిని క్యాలరీస్, యాక్చువల్గా కిలో క్యాలరీస్ ఉంటారు, వాటిలో కొలుస్తారు. అలాగే మన శరీరం చేసే ప్రతి పనికి కూడా శక్తి ఖర్చు అవుతుంది, దీన్ని కూడా క్యాలరీస్లో కొలవచ్చు. నడకకి, పరుగెత్తడానికి, వ్యాయామానికి, సైక్లింగ్కి క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఏమి చేయకపోయినా ఊరికే పడుకోవటానికి, ఊపిరి పీల్చడానికి, శరీరంలో రసాయనిక చర్యలు జరగడానికి కూడా క్యాలరీస్ అవసరం. మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు తింటే మిగిలిపోయిన క్యాలరీస్ శరీరంలో కొవ్వు రూపంలో అదనపు బరువును సృష్టిస్తాయి. స్థూలకాయం దీనికి కొన్ని జన్యుపరమైనవి, హార్మోన్లు సంబంధించిన కారణాలు ఉన్నా సాధారణంగా మనకి అవసరమైన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ స్థూలకాయం అధిక బరువు వస్తూ ఉంటాయి. శక్తి అనేది క్యాలరీస్ రూపంలో కొలుస్తాం కదా. ఈ క్యాలరీస్ పెరిగే వయసులో ఉన్న చిన్నపిల్లలకి, యువకులకి, గర్భవతులకి, శారీరక శ్రమ చేసేవారికి అంటే కూలీలు, పనివాళ్ళు, ఆటగాళ్ళు మొదలైన వాళ్ళకి ఎక్కువగా అవసరం అవుతాయి. ఉదాహరణకి శ్రామికులకి 3500 క్యాలరీస్ దాకా అవసరం అవుతాయి. కాబట్టి ఈ శక్తినిచ్చే క్యాలరీల అవసరం వయస్సును బట్టి, శారీరక శ్రమ బట్టి, శారీరక స్థితిని బట్టి అవసరమవుతుంది. మధ్య వయస్సు అంటే సుమారు 30 సంవత్సరాలు వచ్చేసరికి ఇక శరీరం పెరుగుదల ఆగిపోతుంది. కానీ చాలామంది పెరిగే వయసులో తిన్నట్టుగానే ఆహారం తింటూ ఉంటారు. దీనివల్ల క్రమంగా అదనపు క్యాలరీస్ పొట్ట భాగంలోనూ, పెరుగుదల భాగంలోనూ, కొవ్వు రూపంలో నిల్వ అవుతాయి. పెళ్ళైన తర్వాత, ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాత వచ్చే చిరుబజ్జ ఇదే. ఈ స్థూలకాయం శారీరక శ్రమ లేకపోయినందువల్ల మరింత పెరుగుతూ ఉంటుంది. దీన్ని ట్రంకలో బీస్ట్ అంటున్నారు. ఈ స్థూలకాయం ఉన్న వాళ్ళ శరీరాకృతి పొట్ట దగ్గర లావుగా ఉంటే యాపిల్ పండు ఆకారంలోనూ, పిరుదుల దగ్గర లావుగా ఉంటే పియర్ ఆకారంలోనూ ఉంటుంది. ఇలా స్థూలకాయం వచ్చిన వాళ్ళకి శరీరంలో ప్యాంక్రియాస్ గ్రంథిలో వచ్చే ఇన్సులిన్ తగు మోతాదులో ఉత్పత్తి అయినా ఎందుకో పనిచేయదు, చక్కెరను తగ్గించదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. వీళ్ళ రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లాంటి కొవ్వు పదార్థాల ప్రమాణం ఎక్కువ కనిపిస్తుంది. కొవ్వు పదార్థాలే రక్తనాళాలు పేర్కొని ఇదివరకు చెప్పిన ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటే కొవ్వు వల్ల రక్తనాళాల్లో గార పేర్కొన్నట్లు పేర్కొని వివిధ అవయవాల్లో వివిధ రకాల జబ్బులు రావడం జరుగుతుంది. అంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే గుండె నొప్పి, గుండెపోటు, మెదడు రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే పక్షవాతం, మూత్రపిండాల్లో అయితే మూత్రపిండం పనిచేయకపోవటం, కళ్ళల్లో అయితే అంధత్వం, కాళ్ళల్లో అయితే కాళ్ళ తిమిర్లు, పొండ్లు ఇలా అన్నమాట. ఎలా తినాలి అన్న దగ్గర నుంచి చాలా దూరం వచ్చేసాను కదా. ఈ పొట్ట రావటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఉన్న ఇన్సులిన్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం వల్ల రక్తపోటు కూడా పెరగటం, కొలెస్ట్రాల్ పెరగటం, అధిక బరువు, రక్తంలో చక్కెర ప్రమాణం ఎక్కువ అవటం, ఇవన్నీ కలిపి ఏ పేరు పెట్టాలో తెలియక సిండ్రోమ్ ఎక్స్ అన్నారు. ఈ సిండ్రోమ్ ఎక్స్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్, హార్ట్ అటాక్ ఇలాంటివి వస్తాయని నిర్ధారణ చేశారు. కాబట్టి డయాబెటీస్ రోగి ఎంత తినాలి అన్నదే అతనికి ఉండవలసిన బరువు, ఆదర్శ బరువు అంటున్నాను నేను. ఐడియల్ బాడీ వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మాటకు వస్తే డయాబెటీస్తో నిమిత్తం లేకుండా ఎవరికైనా సరే తన పొడుగు బట్టి నిర్ణయించబడిన ఆదర్శ బరువుతో ఉండేటందుకు సరిపడ క్యాలరీస్ తినాలి. అంటే ఇది సుమారు క్యాలరీస్కి ఒక తన బరువు కిలోకి 30 కేలరీస్ ఉంటుంది. 60 కిలోల వ్యక్తికి 60 × 30 1800 కేలరీస్ రోజుకి అవసరం అన్నమాట. దీనికి శారీరక శ్రమ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ క్యాలరీస్ అదనంగా తినవచ్చు. అంటే దీనికి లెక్కలు అవసరం. బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మనం తినే వస్తువులు ఇచ్చే క్యాలరీసు, శక్తి, మనం ఖర్చు పెట్టే క్యాలరీసు, శక్తి చూసుకోవాలి. వెరసి అదనపు క్యాలరీస్ తగ్గించాలి లేదా ఎక్కువ శ్రమ చేసి ఖర్చు పెట్టాలి. అంటే మనం తినే వస్తువుల్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటే వ్యాయామం చేసి దాన్ని తగ్గించుకోవాలి లేదా తినే వస్తువుల్లో క్యాలరీస్ తగ్గించుకుని ఆ యొక్క ఆహార పదార్థాలు తగ్గించుకోవాలి. ఉదాహరణకి పిండి పదార్థాలు, మాంసకృత్తులు 1 గ్రాముకు 4 కేలరీస్ ఇస్తాయి. కొవ్వులు 1 గ్రాముకు 9 కేలరీస్ ఇస్తాయి. కాబట్టి మనం తినే పదార్థాల క్యాలరీస్ అన్నీ కలుపుకొని చూసుకోవాలి. అంటే మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఎంత, పిండి పదార్థాలు ఎంత, కొవ్వు పదార్థాలు ఎంత చూసుకుని ఆయా పదార్థాల బరువు బట్టి అవి మనకి ఇస్తున్న క్యాలరీస్ లెక్క వేసుకోవాలి. అలాగే మనం చేసే వ్యాయామం 1 గంట నడకకి 200 కేలరీస్, సైక్లింగ్కి 540 కేలరీస్ ఇలా ఖర్చు అవుతాయి. దీన్ని బట్టి శారీరక శ్రమ నిర్ణయించుకోవాలి. అంటే మనం ఉండవలసిన బరువు, ఐడియల్ బాడీ వెయిట్, ఆదర్శంగా ఉండాల్సిన బరువు లెక్క వేసుకుని ఆ బరువులో కిలోకి 30 కేలరీస్ చొప్పున లెక్క వేసుకుని ఒక దినంలో అన్ని క్యాలరీస్ ఇచ్చే ఆహారం తింటే సరిపోతుంది. అంటే మీరు 80 కిలోలు ఉండాలనుకోండి, మీ బరువు 1 మీటర్లు 1.6 సెంటీమీటర్స్ ఉండాలనుకోండి. మీరు ఉండవలసిన బరువు 60 అయినా కానీ మీరు ఉండే బరువు 80 అనుకోండి, 20 కిలోలు తగ్గాలి. కాబట్టి మీరు 60 కిలోల మనిషి తినే క్యాలరీసే తీసుకోవాలి. తీసుకుని మిగతా ఖర్చు కొంత వ్యాయామం అంతా చేయగలిగితే కనీసం బరువు తగ్గడానికి అవకాశం ఉంది. ఆ టేబుల్స్ అర్థం తర్వాత టేబుల్స్ చెప్తాను. ఆ టేబుల్స్ కొంచెం అర్థమైనా మంచిదే, లేదంటే డాక్టర్ లేక డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది. వివిధ రకాల వ్యాయామాలతో ఎంత ఖర్చు అవుతుందో క్యాలరీస్ ఇప్పుడు చెప్తాను. నడవటం, ఇది ఒక మంచి వ్యాయామం, ముఖ్యంగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి తేలికైన వ్యాయామం. మెల్లగా నడవటం గంటకి 200 కేలరీస్, అంటే అరగంటకి నడిస్తే 100 కేలరీస్ అన్నమాట. వేగంగా నడవటం గంటకి 450 కేలరీస్, మెల్లగా పరిగెత్తటం గంటకి 540 కేలరీస్. వేగంగా పరిగెత్తటం గంటకి 570 కేలరీస్. వ్యాయామం అంటే జిమ్లో లాంటి జిమ్నాజియంస్లో చేసేటువంటి వ్యాయామం, తేలికైన వ్యాయామం 170 కేలరీస్ ఒక గంటకి, ఒక మాదిరి వ్యాయామం 290 కేలరీస్, కష్టమైన వ్యాయామం 600 బరువులు ఎత్తటం లాంటివి 600 నుంచి 650 కేలరీస్ వరకు ఇలాంటివి. ఆటలు, బ్యాడ్మింటన్ గంటకి 270 కేలరీస్ ఖర్చు అవుతుంది. ఈత మంచి వ్యాయామం, గంటకి 500 కేలరీస్ ఖర్చు అవుతుంది. గోల్ఫ్ గంటకి 333 కేలరీస్ ఖర్చు అవుతుంది. టెన్నిస్ ఆడితే గంటకి 450 కేలరీస్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆహార నియమాల పట్టిక చెప్తాను. ఒకటి, మీరు మళ్ళీ మళ్ళీ ఈ ప్రసంగంలో రాసుకోవచ్చు, డయాబెటిక్ రోగులలో మాంసాహారులకి 1800 కేలరీస్ ఇచ్చే ఆహార ప్రణాళిక. వాడవలసిన నూనె కొవ్వులు 30 గ్రాములు మాత్రమే. భోజన సమయం ఉదయం 7 గంటలకి టీ చక్కెర లేకుండా, లేక కాఫీ 1 కప్పు చక్కెర లేకుండా, ఇది 25 కేలరీస్ ఇస్తుంది. ఉదయం టిఫిన్ 8 గంటలకు 2 ఇడ్లీ లేదా 2 బ్రెడ్ ముక్కలు 180 కేలరీస్, 1 గుడ్డు ప్లస్ 1 గ్లాస్ పాలు చక్కెర లేకుండా 130 కేలరీస్. ఉదయం 9 గంటలు 10 గంటలకు 1 పండు, యాపిల్ పండు లాంటివి తినచ్చు, 100 గ్రాముల పండు 50 కేలరీస్ ఇస్తుంది. మధ్యాహ్న భోజనం 12 గంటల నుంచి 2 గంటల వరకు 3 పుల్కాలు అంటే 210 కేలరీస్, 1/2 గిన్నె అన్నం అంటే 15 గ్రాముల బియ్యంతో 50 కేలరీస్, 1/2 గిన్నె పప్పు 20 గ్రాములు 80 కేలరీస్, 1 గిన్నె కాయగూరలు 100 కేలరీస్, వంకాయ బంగాళదుంప 1 గిన్నె క్యాబేజీ 60 కేలరీస్ వస్తాయి, 1 ప్లేట్ సాలెడ్ 25 కిలో కేలరీస్ వస్తాయి. ఇలాంటివి కాయగూరలు ముక్కలు అన్నమాట. మధ్యాహ్నం టిఫిన్ 4 గంటల ప్రాంతంలో 1 కప్పు టీ చక్కెర లేనిది, లేక 1 గిన్నె ఉప్మా 30 గ్రాముల ఉప్మా, లేక 1 గిన్నె పెరుగు మేగడ లేనిది, ఇది 180 కేలరీస్ ఇస్తుంది. రాత్రి భోజనం 8 గంటలకు 3 పుల్కాలు 20 గ్రాములు బరువు ఉన్నవి, 3 పుల్కాలు 210 కిలోకేలరీస్, 1/2 గిన్నె అంటాము, అది 150 కిలోకేలరీస్ ఉంటే కటోరే అనుకుని అనొచ్చు, అన్నం 50 కిలోకేలరీస్, 1 ప్లేట్ సాలెడ్ 1 గ్లాసు మజ్జిగ 25 కిలోస్ 30 కిలోస్. 10 గంటలకు రాత్రి పడుకునే ముందు 1 కప్పు పాలు షుగర్ లేకుండా 80 కేలరీస్. ఇలా ఒక టిపికల్ డైట్ చార్ట్ ఉదాహరణకి ఇచ్చేటువంటి ఆహార ప్రణాళిక, ఈ క్యాలరీస్ అన్ని కలుపుకుంటే మొత్తం 1840 కేలరీలు అవుతుంది. 1 గిన్నె అని చెప్పాను కదా, దాని ప్రమాణం 100 గ్రాములు ఉండాలి. 1 గ్లాసు అంటే 200 మిల్లీలీటర్లు, 1 కప్పు అంటే 150 మిల్లీలీటర్లు. మిల్లీలీటర్లు అంటే తెలుసు కదా, 1 లీటర్లో 1000 మిల్లీలీటర్స్ ఉంటాయి, 1/2 లీటర్లో 500 మిల్లీసీసీ ఉంటాయి, 0.25 లీటర్లో 250 ఉంటాయి, 1 టీ స్పూన్లో 5 సీసీ ఉంటాయి, 1 టేబుల్ స్పూన్లో 15 మిల్లీలీటర్స్ ఉంటాయి, 30 చుక్కలు అంటే 30 డ్రాప్స్ 1 మిల్లీలీటర్ ఉంటుంది. ఇంటింటికి కప్పులు గ్లాసులు కొలతలు వేరువేరుగా ఉండొచ్చు, కాబట్టి ఈ వివరాలు ఇస్తున్నాను. ఇలా వండే పద్ధతి, నూనె వేయటం బట్టి క్యాలరీస్ విలువ అటు ఇటుగా మారుతుంది. ఎక్కువ నూనె వేసి ఎక్కువ క్యాలరీస్ వస్తుంది, ఉడకబెట్టను అయితే తక్కువ క్యాలరీస్ ఉంటాయి. టేబుల్ మరొకటి 1800 క్యాలరీల శాకాహార ప్రణాళిక. వాడవలసిన నూనె కొవ్వులు డయాబెటీస్ రోగుల కోసం 30 గ్రాములే వాడాలి ఈ వంట వండటానికి. భోజన సమయం ఆహారం ఉదయం 6 గంటలకి 1 కప్పు టీ చక్కెర లేకుండా 25 కేలరీలు, 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో అల్పాహారం 3 ఇడ్లీలు గ్లాసు పాలు చక్కెర లేనిది 180 కేలరీసు 130 కేలరీసు, ఉదయం 10 గంటలకి 1 పండు 100 గ్రాములది 50 కేలరీసు, మధ్యాహ్నం 12:00 to 2 మధ్య 3 పుల్కాలు 210 కేలరీసు, అరగిన్నె అన్నం 50 కేలరీసు, అరగిన్నె పప్పు 80 కేలరీసు, 1 గిన్నె వంకాయ బంగాళదుంప 100 కేలరీసు, 1 గిన్నె క్యాబేజీ 60 కిలోకేలరీసు, 1 ప్లేట్ పచ్చికూరలు సలాడ్ 25 కిలోకేలరీస్, 1 గిన్నె పెరుగు మేకడ లేకుండా ఉన్నది 60 కిలోకేలరీసు. సాయంత్రం అల్పాహారం 1 కప్పు టీ షుగర్ లేనిది 25 కేలరీసు, 1 గిన్నె ఉప్మా 30 గ్రాములు 180 కేలరీసు. రాత్రి భోజనం 8 గంటలకు 3 పుల్కాలు 200 కిలోకేలరీస్, 1 గిన్నె అన్నం 50 కిలోకేలరీసు, 1 గిన్నె పప్పు 100 కిలోకేలరీసు, 1 గిన్నె బీరకాయ కాకరకాయ 1 గిన్నె మెంతికూర లాంటివి 70 కిలోకేలరీస్ ఉంటాయి, 1 ప్లేట్ పచ్చికాయగూరలు 25 కిలోకేలరీసు. 11 గంటలకు కానీ రాత్రి పడుకునేటప్పుడు 1 కప్పు పాలు చక్కెర లేనివి 80 కిలోకేలరీసు. ఇది ఒక ఉదాహరణకి చేపట్టిగా మొత్తం 1810 కేలరీస్ అవుతున్నాయి. ఈ ప్రణాళికకి కొద్దిగా మార్పులు చేసి 3 పుల్కాలు బదులు 2 పుల్కాలు తిని, కొంత అన్నం కొంత తక్కువ తిని, పొద్దున సాయంత్రం 2 పుల్కాలు అరగిన్నె అన్నము అరగిన్నె పాలక్ పప్పు కూర గ్లాసు మజ్జిగ సలాడ్స్ తీసుకుంటే మరొక 300 కేలరీస్ తగ్గచ్చు. ఇది 1530 కిలోకేలరీల ప్రణాళిక. ఇవి ఉదాహరణకి ఇచ్చే ఆహార ప్రణాళికలు మాత్రమే. మన తెలుగు రాష్ట్రాల్లో కోస్తా జిల్లా ప్రజలు ఎక్కువ గోధుమలు చపాతీలు పుల్కాలు ఇష్టపడరు. వేడి చేస్తుందని విరేచనాలు అవుతాయని నా పేషెంట్స్ చాలామంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. పుల్కాలు మాత్రమే తినాలి, అన్నం పూర్తిగా మానేయాలని ఎక్కడా లేదు. నిజానికి వరి అన్నానికి గోధుమ పుల్కాలకి క్యాలరీ విలువల్లో పెద్ద తేడా లేదు. ఉదయం 3 పుల్కాలు 210 కేలరీస్ ఇస్తున్నాయి. 1 గిన్నె వండిన అన్నం అంటే 30 గ్రాముల బియ్యంతో వండినది 100 కేలరీస్ ఇస్తుంది. అందుకే పుల్కాలు తినలేని వాళ్ళని నేను 2 గిన్నెలు వండిన అన్నం అంటే 60 గ్రాముల బియ్యంతో వండినది తినమని చెప్తాను. అంటే 200 కేలరీస్ వస్తాయి అన్నమాటే కదా. అయితే 2 గిన్నెల అన్నము తిని 3 పుల్కాలు కూడా తింటే మొత్తం ఇంకా 400 కేలరీస్ వస్తాయని వేరుగా చెప్పక్కర్లేదు. అది కానీ ఇది కానీ రెండు కాదు, కానీ చాలామంది చూసేది అలాంటి పని. అందువల్ల క్యాలరీస్ ఎక్స్చేంజ్ లిస్ట్ పరిశీలించి దాని ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఈ లిస్టు చూడండి. 1 చపాతి అంటే 2 పూరీలకు సమానం. ధాన్యాలు 1/2 పరాఠా తింటే 1 గిన్నె వండిన అన్నానికి సమానం 100 కేలరీసు. పప్పులు 1 గిన్నె పప్పు 160 కేలరీస్ ఇస్తుంది. కాయగూరలు వండినవి 1 కప్పు కాలీఫ్లవర్ బెండకాయ టమాటో క్యాబేజీ ఆకుకూరలు 1/2 కప్పు బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయలు బఠానీలు బీట్రూట్కి సమానం అవుతాయి. దీన్ని ఎక్స్చేంజ్ లిస్ట్ అంటాం. పళ్ళు 1 యాపిల్ 1 బత్తాయి 1/2 మామిడి పండుకి సమానం అవుతాయి. 1/2 అరటిపండు 12 ద్రాక్ష పళ్ళకి సమానం అవుతుంది. కొవ్వులు 1 టీ స్పూన్ నూనె 5 గ్రాములు ఉంటే అది 1/2 టీ స్పూన్ వెన్నకి సమానం. అది 1 టీ స్పూన్ నెయ్యికి కానీ 1 టేబుల్ స్పూన్ మేకడికి కానీ సమానం అవుతాయి. అల్పాహారాలు 1 ప్లేట్ ఉప్మా 2 ఇడ్లీలు ప్లస్ 1 గిన్నె సాంబారు 1 చిన్న దోశ ప్లస్ 1 గిన్నె సాంబారు ఈజ్ ఈక్వల్ టు 1 కచోరీ ఈజ్ ఈక్వల్ టు 1 సమోసా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లేట్ నూడిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బేల్ పూరి. అంటే 1 ప్లేట్ ఉప్మా ప్లస్ 1 గిన్నె సాంబార్ అంటే 1 దోశ 1 గిన్నె సాంబార్ సమానం అవుతుంది. ఇప్పుడు ఎక్స్చేంజ్ సూత్రాలు కొంత అవగాహన అయ్యాయనుకుంటాను. ఇంకా వివిధ రకాల ఆహారాలకు ఇచ్చిన క్యాలరీస్ పట్టికలు ఇస్తాను. అవి రాసుకున్నా లేక ఒక క్యాలరీ విలువలు ఉన్న పుస్తకం కొనుక్కుని చూసుకున్నా మనం ఏ ఆహారంలో ఎంత ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లలో సూపర్ మార్కెట్లో అమ్మే పదార్థాల మీద దాని కిలో క్యాలరీస్ విలువ రాస్తున్నారు. ఇది ఆహార నియమాలు. ఇంతవరకు మనం ఎలా తినాలి, ఎంత తినాలి అన్న విషయాలు చర్చించుకుంటూ పోయాం. సమీకృత ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు కొంచెంలో తీసుకోవాలి. ఆదర్శమైన బరువుకి అంటే ఒక ఆదర్శమైన బరువు ఒక్కొక్క కిలో ఉంటే 60 కిలోలు ఉంటే ఆ కిలోకి ఒక 30 కేలరీస్ విలువ చొప్పున సుమారు సాధారణంగా ఉండే వాళ్ళ 60-70 వాళ్ళందరూ కూడా 2000 కేలరీస్ నుంచి 1800 కేలరీస్ వరకు ఆహారం తీసుకోవాలి. అయితే ఎప్పటికీ తీపి పదార్థాలు వెంటనే తినగానే షుగర్గా మారిపోయే తీపి పదార్థాలు మాత్రం తీసుకోకూడదు. ఈ సూత్రాలు కొంతవరకు అర్థమయ్యాయనుకుంటాను. అయితే ఆహారంలో పీచు ఫైబర్ ఉన్న కాయగూరలు బాగా తినాలి. 20 నుంచి 30 గ్రాముల ఫైబర్ అంటే పీచు ఉండాలి. పీచు వల్ల ఆహారం జీర్ణం బాగా అవుతుంది, మలబద్ధకం రాదు, జీర్ణాయువు క్యాన్సర్ నివారించబడుతుంది, షుగర్ తక్కువగా వంటబట్టి రక్తంలో చక్కెర ప్రమాణం తక్కువగా త్వరగా తగ్గుతుంది. అందుకనే మెంతులు ఇలాంటి పీచు పదార్థాలు కొర్రు ధాన్యాలు తీసుకోమని చెప్తూ ఉంటారు. వీటిలో ఉన్న పీచు పదార్థాల వల్ల పిండి పదార్థము శరీరంలోకి ఎక్కువగా అబ్జర్బ్ కాదు. అదే వీటి యొక్క సూత్రం. కొవ్వులు తినచ్చా తినకూడదా? తినవలసిన క్యాలరీస్లో 25% వరకు కొవ్వులు తినవచ్చు, అంటే 450 కేలరీస్ అంటే 50 గ్రాముల వరకు తినవచ్చు. పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు ఉదాహరణకి సన్ఫ్లవర్, సోయాబీన్ ఆయిలు, కొంతవరకు నువ్వుల నూనె మంచివి. పాలీ అన్సాచురేటెడ్ నూనెలు PUFAs అంటారు. వీటి వల్ల గుండె జబ్బు రాదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సాచురేటెడ్ కొవ్వు అనగా వెన్న, డాల్డా మొదలైనవి, వీటి వల్ల గుండె జబ్బుల రక్తపోటు అధికంగా వస్తాయని అంటున్నారు. ఈ చెప్పే టేబుల్ వినండి. వంట నూనె సాచురేటెడ్ కొవ్వులు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులకి నేను పోలుస్తున్నాను. కొబ్బరి నూనె సాచురేటెడ్ కొవ్వు కింద వస్తుంది లేదా మోనో సాచురేటెడ్ కొవ్వు కింద వస్తుంది. 100 గ్రాముల కొబ్బరి నూనె తీసుకుంటే 98 కేలరీస్ వస్తాయి. అదే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ PUFAs సన్ఫ్లవర్ ఆయిల్ అయితే 2 కేలరీస్ వస్తాయి. వెన్న సాచురేటెడ్ కొవ్వు 100 గ్రాములకి 96 కేలరీస్ వస్తుంది. పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులకైతే 4 కేలరీస్ వస్తాయి. నెయ్యి 100 గ్రాములకి 96 కిలోకేలరీస్ వస్తుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో 4 కిలోకేలరీస్ వస్తుంది. వేరుశనగ నూనె 100 గ్రాములకి 72 కిలోకేలరీస్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో 28 వస్తాయి. నువ్వుల నూనె, సోయాబీన్ చిక్కుడు నూనె, సాఫ్ట్ఫ్లవర్ ఆయిల్కు వీటికి వరుసగా 58, 45, 25 ఇలా కిలోకేలరీస్ వస్తాయి. దీన్ని బట్టి కొబ్బరి నూనె, వెన్న, నెయ్యిలలో పూర్తిగా సాచురేటెడ్ కొవ్వులు ఉన్నాయని తెలుస్తుంది కదా. నువ్వుల నూనె, సోయాబీన్ నూనెల్లో సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఇంచుమించు సమానంగా ఉన్నాయి. సన్ఫ్లవర్ నూనెలో అన్సాచురేటెడ్ ఎక్కువగా ఉన్నాయి. PUFAs అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వల్ల రక్తనాళాల్లో ఎథెరోస్క్లెరోసిస్ రాదు. అందుకని సఫోలా నువ్వుల నూనె మంచిది అని సలహాలు ఇచ్చేవారు. అయితే పూర్తిగా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూఫా నూనెలు వాడటం అంత మంచిది కాదనే సిద్ధాంతం కూడా ఉంది. ఈ చర్చల్లోకి పోకుండా PUFAs సాచురేటెడ్ కొవ్వులు సమంగా ఉన్న నూనెలు వాడటం మంచిది అని నా అభిప్రాయం. అంటే నువ్వుల నూనె, సోయాబీన్ ఆయిల్, కొంతవరకు వేరుశనగ నూనె వాడటం కూడా మంచిదే. అయితే ఖచ్చితంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న కొబ్బరి నూనె, నెయ్యి, వెన్న అధికంగా వాడటం మంచిది కాదు.